జీవితాన్ని కనుక సప్తాహ విధానంలో మనం జీవించగలిగితే, అంటే మనం తెలిసినా తెలియకపోయినా వీక్ గానే జీవిస్తున్నాం, ఈ వారం ఇచ్చర్యం, ఈ వారం ఇచ్చర్యం, వీక్సేగా, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్. పిల్లలు కడుపులో ఎదుగుతున్నప్పుడు కూడా వీక్స్ గానే లెక్క పెడతాం, మూడో వారం, ఐదో వారం, ఏడో వారం అని వాళ్ళు వీక్లీ రిపోర్ట్ చేయిస్తారు. తల్లి గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువుది కూడా ఈ వారాలలో ఉన్నటువంటి అద్భుతం ఏమిటి అంటే ఆ కాలక్రమంలో అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఏంటి, ఆదివారము మళ్లీ ఆదివారం నాడు రిపీట్ అవుతుంది, సోమవారము మళ్లీ సోమవారం, కరెక్ట్ గా ఏడు రోజుల తర్వాత అది మళ్లీ రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రతిదీ ఏడు రోజుల తర్వాత రిపీట్ అవుతుంది. ఆదివారం మళ్లీ ఏడో రోజు వస్తుంది, సోమవారం మళ్లీ, ప్రతిదీ ఒక వారం తర్వాత రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ రిపిటేషన్ మీ జీవితాన్ని ఎలా రక్షిస్తుంది అని తెలిపేది గాయత్రి మంత్రం. గయాన్ త్రాయతి ఇది గాయత్రి. ఈ రిపిటేషనే లేకపోతే మీరు జీవించి ఉండలేరు. ఈ చక్రము లేకపోతే మనం జీవించి ఉండలేము. మన శరీరంలో ఇలా ఏడు చక్రాలు ఉంటాయి గ్యారంటీగా, సప్తవలయాలు, దాన్ని ఏడు శరీరాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అన్ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. కానీ వీటన్నిటికీ బేసిస్ అయినటువంటి ఒక చక్రం ఉంది, హార్ట్ సెంటర్, కేంద్రము. నెత్తురు అక్కడికే వచ్చి అక్కడ నుంచే మళ్ళా పంపే, మళ్ళా అక్కడికే వెళ్తూ ఉండాలి. ఈ చక్రం, ఈ సైక్లిక్ ప్రాసెస్ మీకు అర్థం అవుతే అమరత్వం వచ్చేస్తుంది మీకు, మృత్యు ఉండదు మీకు. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ఇది అర్థం చేసుకునేటటువంటి ప్రక్రియే మాల, జపమాల. అది నేర్పుతుంది మీకు. ఏమని నేర్పుతుంది? తొమ్మిది గ్రహాలు 12 రాశులలో ఎలా తిరుగుతాయి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ లో 9 గ్రహాలు, 12 రాశులు, మొత్తం ఎన్ని అవుతాయి? అవి 108 గోళాలు. గోళాలు అంటే చక్రాలు, 108 సైకిల్స్. ఆ మంత్ర జపము ఎలాగ మీ జీవితంలో ప్రాణశక్తిని నింపుతుంది అన్నది ఇందులో మనం చదువుకుంటున్నాం. అవగాహన వచ్చింది కదా. దీనిని మీరు ఒక జీవనీ విద్యగా నేర్చుకోవాలి. ఇది ఒకసారి విని వెళ్ళిపోతే ఏం లాభం? దీంతో చాలా డెప్త్ ఉంది. ఒక్కొక్క దాన్ని మీరు స్పెషలైజ్ చేయాలి అంటే అనంతమైనటువంటి జ్ఞానం. భారతదేశము 2 గ్రహాలని చాలా ప్రాముఖ్యత ఇచ్చింది, ఒకటి గురుగ్రహము, ఇంకోటి శుక్రగ్రహము. ఈ 2 గ్రహాల యొక్క కలయికతో చిరంజీవిత్వం వస్తుంది అని తెలుసుకుంది. అది ఏ 2 గ్రహాలు? కొంచెం పామిస్ట్రీ ఉన్న వాళ్ళకి చిన్ముద్ర అంటే ఏమిటో ఇప్పుడు అర్థమై ఉంటుంది. గురువు ఎప్పుడు ఏ ముద్రలో ఉంటాడు? చిన్ముద్ర అంటే ఏ గ్రహాలు? తెలిసినా తెలియకపోయినా మీరు నిరంతరం ఆ పొజిషన్ లో ఉంటే ఖచ్చితంగా మీ ఆరోగ్యం బాగుపడుతుంది. తెలిసి చేస్తే తొందరగా బాగుపడుతుంది. ఈ వేళ పొజిషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకే గాయత్రికి 24 ముద్రలు తెలియని వాడు గాయత్రిని ఏం ఉపయోగించుకుంటాడు అన్నాడు. గాయత్రి నిష్ఫల భవేత్ అంటే నిష్ఫలమే అవదు. ఇది తెలిస్తే ఇంకా మీరు ఎక్కువ ఉపయోగించుకోగలుగుతారు. అంచేత మీరు ఎప్పుడైనా ప్రాణాయామం చేస్తున్నప్పుడు చిన్ముద్రలో ఉండండి అని చెప్పేది అందుకు. మీకు తెలిసినా తెలియకపోయినా ఈ సైకిల్ యాక్టివేట్ అవుతుంది. చక్రమేగా ఇవంతా, ఇవన్నీ చక్రాలే. ఏ 2 వేళ్లు మీరు కలిపినా సైకిల్ పూర్తవుతుంది. తర్వాత తర్వాత ఈ విజ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. కానీ మంత్ర జపము చేస్తున్నప్పుడు కూడా ఈ సైకిలే పూర్తవుతుంది. మాల తిప్పుతాను, తిప్పటంలో ఒక మాల నుంచి ఒక మాలకి జంప్ ఎందుకు చేస్తాం మనం? జంప్ ఎందుకు చేస్తామంటే నాడులలో సినాప్స్, మన సైంటిఫిక్ మాటలు మనకు అక్కర్లేదు, కానీ నరాల యొక్క అణువులు ఉంటాయి, కేంద్రాలు. ఒక నరము నుంచి సంకేతం ఇంకో నరానికి వెళ్లాలంటే మధ్యన గ్యాప్ ఉంటుంది. డైరెక్ట్ గా జంప్ చేయదు. అది సేతుబంధనం అని, ఈ రామాయణంలో ఉన్నటువంటి కథలని, ఈ రామాయణం అంతా కూడా గాయత్రి మంత్రాన్ని వివరించడానికి వాల్మీకి చేసినటువంటి అద్భుతమైన ప్రయోగము అని చెప్తూ ఉంటారు తెలుసు శాస్త్రజ్ఞులు. ఈ గ్యాప్, ఒక పూస నుంచి ఇంకొక పూసలోకి వెళ్లే గ్యాప్ లో నర్వస్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఈ సైకిల్ పూర్తవుతే. ఇవి రెండు మళ్ళా కలుస్తూ ఉండాలి. పూస ఇలాగేగా తిప్పుతాం మనం, మళ్ళీ వెనక్కి తిరుగుతాం. ఆ విజ్ఞానం నేను జప విజ్ఞానం ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఈ ట్రిక్స్ మీకు గుర్తుందా చాలు. మీరు ఏం చెప్పాను ఇవాళ నేను, మనస్సును మారాలి అంటే ఆవుదాన్ని ఉపయోగించుకోండి. మనస్సును మార్చడానికి ఆవుదము చాలా అద్భుతమైనటువంటి ఎఫెక్ట్ ఇస్తుంది. ఆవుదము చిన్నప్పటి నుంచి తాగినటువంటి వ్యక్తుల జీవితాలలో రోగములు ఉండవు. దానికి క్రిస్టియన్స్ కూడా దానికి పెట్టినటువంటి పేరేంటి అంటే బైబిల్లో ద హ్యాండ్ ఆఫ్ క్రైస్ట్. ఆవుదానికి పేరు పెట్టింది అది వాళ్ళు. దాన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి ఇంతకీ ఆవుదం ఎలా వాడాలి? అన్ఫార్చునేట్, నేను మీలాగే జీవించిన వాడినే నాకు తెలీదు. నేను చదివినటువంటి పుస్తకాలలో అదృష్టం బాగుండి నేను నమ్మేవాడిని కాదు ఒకప్పుడు అసలు ఈ విషయాలు. ఆసనాలు ప్రాణాయామాలు అనవసరం అని నాది, నేను తప్పు చేశాను నేను. కానీ మొన్న ఎండాకాలంలో చాలా బాగా అవగాహన అయింది నాకు దాని యొక్క ఉపయోగం. మామూలు హెల్త్ కే ఆధ్యాత్మికంగా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాలు వస్తాయి మీకు, అది నేను మీతో పంచుకోలేనది. మీరు దానికోసం వేరుగా గ్రూప్ గా ఏర్పడి దాన్ని డిస్కస్ చేసుకుంటే తప్ప ఆధ్యాత్మికంగా నేను పొందిన అనుభవాలు. ఫిజికల్ గానే చాలా అనుభవాలు ఉన్నాయి. డయాబెటీస్, హార్ట్ ట్రబుల్, హార్ట్ బ్లాక్స్, ఓపెన్ హార్ట్ సర్జరీ తప్పదు అన్నవాళ్ళు, వీళ్ళు ఎవరికి ఏమీ అవసరం ఉండదు, గ్యారంటీ అది. కానీ మధ్య మధ్య ఒకరోజు ఇలా ఉండి ఒకరోజు అలా ఉంటానంటే మాత్రం కుదరదు. నా హార్ట్ బాగుపడాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వకూడదండి, కానీ నేను అన్ని వ్యధవేషాలే వేస్తాను అంటే మరి కుదరదు. దానికి తగినట్టు మీరు జీవించగలిగితే మాత్రము గ్యారంటీ ఇచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరము అని డాక్టర్ అన్నా కూడా అవసరము లేదు అని ఆ డాక్టర్ చేతే అనిపించవచ్చు. ఆ డాక్టరే చెప్తాడు మళ్ళా అవసరం లేదు మీకని. కానీ ఒకరోజు రెండు రోజుల్లో కాదు, మీరు చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. కానీ తమాషా, డాక్టర్కి డబ్బిచ్చుకోవటంలో పడే కష్టము ఆరోగ్యం కోసం కష్టపడలేము మనం, అదేం ఆశ్చర్యం. చాలా ఆశ్చర్యస్తుంది. అందుకని ఎప్పుడు నాకు అవకాశం దొరికినా అది చెప్తూ ఉంటాను నేను, ఆరోగ్యం కోసం ఆహారాన్ని మార్చుకోలేరు. కానీ ఆరోగ్యం కావాలంటారు. మీకేం కావాలి? రోగం కావాలా, ఆరోగ్యం కావాలా? మీ చేతలు చెప్తున్నాయి. మీరు నాకు చెప్పక్కర్లే నాకు ఆరోగ్యం కావాలి మాస్టర్, మీకు అక్కర్లే ఆరోగ్యం. ఇంచేత రోజు కనుక ఆవుదం పట్టి ఒక గంట వేసుకుంటే, ఒక సంవత్సరం కనుక మీరు వేసుకుంటే మీకు ఏ రోగాలు ఉండవు. కండిషన్ ఏంటంటే మళ్ళా విధవ ఆహార అలవాట్లు మార్చుకోవాలి. నేను ఆ విధవ ఆహారమే తింటే ఇది వేసుకుంటా అంటే ఇది ఎందరి తీగలదు. నేను తాగిన సిగరెట్లకి జిందల్లో ఉన్నటువంటి నేచర్ క్యూర్ డాక్టర్లు చెప్పారు, ఇప్పుడు నేను నేర్చుకున్న ఆసనాలు ప్రాణాయామము ఆహార విధానము మీరు 5-6 ఏళ్లు కొనసాగిస్తే క్రమం తప్పకుండా అప్పుడు మీరు చేసినటువంటి వ్యధవ పని యొక్క ఎఫెక్ట్ పోతుంది అని. నేను ఇది వేసుకుంటూ సిగరెట్లు తాగుతానంటే ఇంకా వాళ్ళేం చేయగలరు? వాళ్ళేం చేయలేరు. కానీ మరి మార్చుకోలేను నేను, దానికి నేనేం చేయగలను? నీకు చచ్చిపోవాలని ఉందంటే నేనేం చేస్తాను? కాదండి నాకు బతకాలని ఉందంటావు. లేదు నీకు బతకాలని, నీకు బతకాలని ఉంటే నువ్వు అలవాట్లు మానుకుంటావు. నువ్వు గాయత్రి మంత్రము ఈ శక్తిని ఇస్తుంది మనకి, ఈ ధారణ. ధియో యో నః ప్రచోదయాత్. నహ అనే మాట ఎందుకు వాడతాడు అంటే గ్రూప్ లో ఉంటే తప్ప ఇది చేయలేము మనం. ఒక్కళ్ళం వాకింగ్కి వెళ్ళలేము, 10 మంది కలిసి వాకింగ్ చేస్తూ ఉంటే రెగ్యులర్ ఇస్తుంది. ఒక్కళ్ళం రెగ్యులర్ గా ఆసనాలు వేయలేము, కలిసి ఆసనాలు వేస్తే గ్యారంటీగా చేయగలం. చదువు కూడా మీరు ఒక్కళ్ళు చదువుకోలేరు, అందుకే గ్రూప్ డిస్కషన్స్ అని, కంబైన్డ్ స్టడీస్ అని. చివరికి స్టడీస్ కూడా గ్రూప్ లో రెసిడెన్షియల్ కాలేజీలో పెట్టించారు వాళ్ళు. ఇంటి దగ్గర నువ్వు చదువుకోలేవు అది, మనం ఒప్పేసుకుంటున్నాం దాన్ని. కానీ ఆధ్యాత్మిక జాగ్రత్తలో మాత్రం అది ఒప్పుకోం. తమాషా అది, వేలకు వేలు డబ్బులు ఇచ్చి మా పిల్లవాడు ఒంటరిగా చదువుకోలేడు కలిసి చదువుకుంటాడు అని ఆ వెధవ చదువు చదివిస్తాం, కానీ స్పిరిచువల్ గా కలిసి అదే కారణాలు ఇక్కడ వస్తాయి. ధియో యో నః ప్రచోదయాత్. ఈ గ్రూప్ లివింగ్ యొక్క గాయత్రి మంత్రం యొక్క శక్తిని అర్థం చేసుకోండి. ఇది మొత్తం ఇప్పుడు నేను చెప్తున్నదంతా గాయత్రి మంత్ర వివరణే. గాయత్రి మంత్రం గురించి చెప్తున్నాను అని నేను చెప్పటంలే మీకు. ఓం భూ ఓం భువ ఓం స్వాహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం. ఈ 7 గ్రహాలు మన జీవితాల్లో తిరుగుతూ ఉంటే ఒక్కొక్క వారం గడుస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని కోట్ల సంవత్సరాలు జీవించినా నువ్వు జీవించేది వారాలే. అది అవగాహన అయిందా? కలియుగము 432,000 సంవత్సరాలు అంటాం, కానీ క్యాలిక్యులేషన్ మళ్ళా మీరు ఎక్కడికి రావాలి? వారాల లెక్కలే. అతి పెద్ద టైం పీరియడ్ వారమే. వారం తర్వాత అది రిఫ్లెక్షనే అవుతుంది తప్ప దానిపైన ఏం లేదు. చాలా కంటిన్యూస్ టైం పీరియడ్ ఏదైనా ఉంది అనుకుంటే అది ఏంటి అంటే ఒక వారం, 1 వీక్. దాని తర్వాత వచ్చేది ఎంత? దాని రిఫ్లెక్షన్సే. అది 1 సంవత్సరం కావచ్చు, 90 సంవత్సరాలు కావచ్చు, కలియుగం కావచ్చు, కల్పాంతం కావచ్చు. అంతేత మొత్తము మానవీయ జీవిత విధానం మనకి అర్థం అవ్వాలి అంటే 1 వీక్ అంటే ఏంటో అర్థం అవుతే చాలు మనకి. అందువల్ల భాగవతానికి ఏమని చెప్పాం మనం? సప్తాహ శ్రవణ విధి అన్నాం మనం. ఒక వారం నీకు ఎలా జీవించాలో తెలిస్తే ఇంకా చేసేదేం లేదు, నువ్వు అది రిపీట్ చేసుకోవటమే. ఎడ్యుకేషన్ లో కూడా అంతే కదా, ఆఫీసెస్ లో కూడా అంతే కదా. 1 వీక్ టైం టేబుల్ ఇస్తాం మనం, దాని తర్వాత ఏం చేస్తాం? రిపీట్ అవుతుంది అది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అదే ప్రిన్సిపల్ ఫాలో అవ్వమని చెప్తున్నాడు వాడు. నువ్వు అదే టైం టేబుల్ ఫాలో అవ్వమని చెప్తున్నాడు. దానికోసమే చిట్ట చివరికి ఇంకా మానవ జాతికి ఏం చెప్పాలో తెలియదు అని తలపట్టు కూర్చున్నటువంటి వాడికి భాగవతం రాయమని చెప్పాడు నారదుడు. ఇంకేత అదే బేసిస్, సప్తాహం 1 వీక్. ఆ 1 వీక్ లో కనుక మీరు ఇది కలపగలిగితే, చిన్ముద్ర అనండి దీన్ని, జ్ఞానముద్ర అనండి, ఇలా పెడితే చిన్ముద్ర అంటాం, ఇలా పెడితే జ్ఞానముద్ర అంటాం. పొజిషన్ లో తేడా ఉంది. మళ్ళా అదే కాదు, అది ఇది వేరు, ఇది వేరు. ఇది ఊర్ధముఖమైనటువంటి త్రిపుటి, ఇది అధోముఖమైనటువంటి త్రిపుటి. నువ్వు చేతులు ఎలా పెట్టినా కొంపలు అంటుకుంటాయి, జాగ్రత్త. మరొకటి, చేతులు కట్టుకు కూర్చోవాలా మాస్టర్, నువ్వు ఏం చేసినా ఏం అవ్వదు. ఏంటంటే ప్రాణ ప్రవాహాన్ని మార్చగలిగేటటువంటి ఆసన ప్రాణాయామ విధులు మనకి రావు. చేతు నువ్వు ఎలా పెట్టినా ఒకటే. గురువు పెడితే చాలా తేడా ఉంది. ఇంకోటి కూడా మీరు చూడండి, నిజమైనటువంటి ఆవేశం ఉండి మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఆటోమేటిక్గా చేతిలో కాళ్ళు కదులుతాయి, ఆటోమేటిక్గా ముద్రలు ఏర్పడతాయి. దానివల్ల డెవలప్ అయినటువంటిదే నాట్య శాస్త్రము. నటరాజు భరతుడు చెప్పినటువంటి, భరతముని రాజు కాదు, భరతముని చెప్పేటటువంటి దాన్ని ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ గా రీడిస్కవర్ చేసుకుంటున్నారు అమెరికాలో. మనకు ఆ విద్య ఉన్నా కూడా దాని గురించి మనం పట్టించుకో. ఎందుకంటే అమెరికన్స్ నేర్చుకుని వచ్చి చెప్పాక మళ్ళా మనం నేర్చుకుందాం వాళ్ళతో. మళ్ళా చక్రం అలాగే వెళ్తుందేమో, మనం చేయగలిగేది ఏం లేదు. అదే పద్ధతి ఏమో కూడా, మనం ఎంత మొత్తుకున్నా అలా జరగాల్సిందేనేమో. కానీ చూద్దాం, మనం మొత్తుకుని ఇక్కడి నుంచి ఏదైనా మనం లేపగలవేమో ఒక వేవ్ని. వేదో మే ఉస్ ప్రథమ యజ్ఞ కా వర్ణన్ ఋగ్వేదికే 10వే మండల్కే 90వే సూక్తమే తథా యజుర్వేదికే 31వే అధ్యాయమే నిక్లా హై. ఈ వేద విజ్ఞానము, సప్తాహ విద్య, యజ్ఞ విద్య పురుష సూక్తంగా మనకి చెప్పబడింది. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా పురుష సూక్తంలో వస్తుంది మీకు, ఇంకా వస్తుంది. పురుష సూక్తాన్ని మీరు ఎప్పుడూ ఎగ్జాస్ట్ చేయలేరు, అసంభవం అది. మీ యొక్క జ్ఞానము పెరుగుతున్న కొద్దీ దాని ఫార్ములాలు పెరిగిపోతాయి. అంచేత దేవాలయాలలో ఈ 2 సూక్తాలే ఉంటాయి, పురుష సూక్తము, శ్రీ సూక్తము. దాని యొక్క రిజల్ట్ అయినటువంటి మంత్రపుష్పము. ఈ 3 చదువుతున్నాం తప్ప ఉపయోగించుకోవటం లేదు మనం. అది ఎలా అయిపోయిందంటే అన్ఫార్చునేట్ గా ఏబీసీడీలు నేర్చేసుకున్నాం. ఏబీసీడీలు నేర్చేసుకున్న తర్వాత ఉచ్చారణ నేర్చుకున్నాం, దాని తర్వాత వొకాబులరీ నేర్చుకోలేదు మనం. వాడు అన్ని పుస్తకాలు చదవగలడు వాడు. ఏబీసీడీలు నేర్చుకుని అక్షరాల కూర్పుతో ఎలా ఉచ్చారణ చేయాలో తెలుసుకున్నటువంటి వాడు ఏ ఇంగ్లీష్లో రాసిన ఏ పుస్తకాన్నైనా చదివేయగలడు వాడు. చదవలేడా? అర్థమవుతుంది వాడికి, అది వేరే విషయం. అర్థం కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఏ పుస్తకాన్నైనా చదవగలడు. అలాగే పురుష సూక్తము శ్రీ సూక్తము మంత్ర పుష్పము. పురుష సూక్తము శ్రీ సూక్తము ఆల్ఫాబెట్స్ అయితే మంత్ర పుష్పము ఉచ్చారణ. ఎలా ఉచ్చారణ చేయాలో చెప్తుంది మనకి దేవతా శక్తులను. ఆల్ఫాబెట్స్ అయితే నేర్చేసుకుందాం మనం, కానీ మిగతా అధ్యయనము లేదు కనుక దేవాలయాల్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. కానీ ఆల్ఫాబెట్స్ అవే, ఉచ్చారణ అవే, ఇది తప్ప ఇంకేం లేవు, అదే ఉపయోగించుకోవాలి మీరు. శ్రీరామ్ శర్మ ఆచార్య అయినా, రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఉన్నటువంటి ఏ మహానుభావుడైనా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని ఉపయోగించుకోవాలంటే ఈ ఆల్ఫాబెట్స్ నే ఉపయోగించుకుంటాడు. మనము ఈ ఆల్ఫాబెట్స్ నే నేర్చుకుని ఉన్నాము, ఇంకా నేర్చుకోలేదు, కంటతా రాలేదు మనకి, కానీ నేర్చుకోవాలని అవగాహన అయింది కదా. అవగాహన అయ్యాక దీన్ని బాగా నేర్చుకున్న తర్వాత దీని ఉపయోగం ఎలా చేయాలో కూడా అందులోనే ఉంది. E=mc² అనేటువంటి ఫార్ములాలో E అంటే ఏమిటి, M అంటే ఏంటి, C అంటే ఏమిటి అనే థియరీ అంతా మీరు నేర్చుకుంటారు. అంతా నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ ఆ ఫార్ములాకే వెళ్తారు. మళ్ళీ ఆ ఫార్ములాను ఉపయోగించుకునే కదా ఆ శక్తిని ఉపయోగించుకోవాలి. అంచేత ఇదంతా చదువుకున్న తర్వాత కూడా దేవాలయాలలో మళ్లీ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఆ గాయత్రి మంత్రం దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. మనం పురుష సూక్తానికి, శ్రీ సూక్తానికి, మంత్ర పుష్పానికి, గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి లింక్ ఏంటి అంటే గాయత్రి యొక్క మూడు పాదాలు ఈ మూడు సూక్తాలుగా మారాయి. తత్సవితురు వరేణ్యం పురుష సూక్తము, భర్గో దేవస్య ధీమహి శ్రీ సూక్తము, ధియో యోన ప్రచోదయాత్ మంత్ర పుష్పము. అంచేత మళ్లీ గాయత్రి మంత్రం దగ్గరికి వెళ్తాం ఇదంతా నేర్చుకున్నాక మనం. అశ్వమేధికి ప్రాణ ప్రక్రియ. ఇప్పుడు మనం తిరుపతిలో జరగబోయేటటువంటి అశ్వమేధ యజ్ఞానికి ఈ జ్ఞానముతో కనుక మనం వెళ్తే ఆ వెళ్లినటువంటి వ్యక్తి చాలా ఉపయోగించుకోవచ్చు ఆ అశ్వమేధ యజ్ఞాన్ని. మిగతా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, ఎవరు ఉపయోగించుకోలేకపోయినా గురువులు ఉపయోగించుకుంటారు ఆ శక్తిని. డొనేట్ చేసే శాఖ ఒక ట్రస్ట్కి నువ్వు చెప్పలేదనుకో ఎలా ఉపయోగించుకోవాలో, ట్రస్ట్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చావు దీన్ని ఈ పనికి వినియోగించండి అంటే ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ పనికే వినియోగిస్తారు. నువ్వు చెప్పలేదనుకో ఏం చేస్తారు, ఆ ట్రస్ట్ మంచిదే కనుక మనకి అదొక పెద్ద ట్రస్ట్ ఏంటి అంటే గురువుల ట్రస్ట్ మంచిదని. గురుచేతనత్వం ఉపయోగించుకుంటుంది కనుక ఇది ఏ వ్యక్తికి ఉపయోగపడదు కనుక మనం ఏం భయపడక్కర్లేదు, చాలా అద్భుతంగా గురువులు ఆ శక్తిని ఉపయోగించుకోగలరు. కానీ మీకు కొంచెం ఆ విద్య తెలిస్తే గురుచేతనత్వానికి నేను చేసే ఈ గాయత్రి మంత్రాన్ని దీనికి ఉపయోగించండి అంటే వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఎందుకు ఆనందిస్తారంటే వీడికి అవగాహన వచ్చింది, ఈ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసింది. ఆ విద్య ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. అశ్వమేధికి ప్రాణ ప్రక్రియ, అశ్వమేధము యొక్క ప్రాణము. సృష్టి రచనకి సందర్భమే శాస్త్రం మే వర్ణన హై కి పరమాత్మాని దేఖా కి సభీ పదార్థ నిశ్చేష్ట హై తో ఉన్హే సక్రియ బనానే కే లియే ఉన్హోనే స్వయం ప్రాణ రూప్ హోకర్ ఉన్మే ప్రవేశ్ కియా. సృష్టి ఆదిలో భూతనాథుడు శివుడు, శివుడికి ఇంకో పేరు ఏంటంటే భూతనాథుడు, అంటే ఎలిమెంట్స్ యొక్క నాథుడు, తత్వముల యొక్క నాథుడు. వాటిలో ప్రాణం లేదు, తత్వాలు ఉన్నాయంతే. అప్పుడు సృష్టి నిర్మించినటువంటి ఆ శక్తి చూసింది వీటిలో చైతన్యము లేదు, వీటిలో ప్రాణము లేదు అని. అప్పుడు అదేం చేసిందట, ప్రాణస్వరూపముగా అదే అందులోకి ప్రవహించింది. తర్వాత దీని అర్థం మనం చేసుకుందాం, ముందు థియరీ అర్థం చేసుకోండి. అంటే మొట్టమొదట ఏమున్నాయి, ప్రాణరహితమైనటువంటి పదార్థాలున్నాయి, వాటిని చేతనత్వంగా మార్చటానికి భగవత్ స్వరూపమే ప్రాణశక్తిగా వాటిలో ప్రవేశించింది. సభీ జగ సంవ్యాప్త హోనే కి సామర్థ్య కి కారణ ఇస్ ప్రాణ రూప పరమ తత్వకో అశ్వ కహా గయా హై. అన్ని చోట్ల ఆవరించి ఉంటుంది కనుక ఆ శక్తి, ఆ ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తిని అశ్వము అని అప్పుడు చెప్పారు. అశ్వము అంటే గుర్రం కాదు, పంకజము అంటే పద్మము కాదు. పంకజము అంటే అర్థం ఏంటి, బురదలో పుట్టింది అని. నువ్వు దాన్ని పద్మము అనుకుంటే పాపం ఋషి ఏం చేస్తాడు. అలాగే అశ్వము అంటే గుర్రం కాదు, అశ్వము అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ప్రాణరహితమైనటువంటి పదార్థంలో కూడా దూరినది. వహ యజ్ఞీయ భావసే హర్ పదార్థమే ఆహుతి కి తర ప్రవిష్టువా, ఎలా ప్రవిష్టించింది? చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అగ్ని విద్య యొక్క రహస్యము, యజ్ఞం యొక్క కర్మకాండ రహస్యం ఇక్కడ చెప్తున్నాడు. ఎలా ప్రవిష్టించిందయింది అది? యజ్ఞ కుండములో మనం ఆహుతులు వేస్తున్నాం. మనం ఏం ఆహుతులు వేస్తున్నాం? మనం పదార్థాన్ని, పదార్థాన్ని ఔషధ రూపంగా మనం, ఔషధానికి ఆహారానికి తేడా అర్థమైందా? అన్నం అంటే ఎక్కువగా తినేది, ఔషధం అంటే తక్కువగా తినేది. అదే హోమియోపతి ప్రిన్సిపల్ కూడా, ఆవిషాన్ని తక్కువగా వాడితే మందు అవుతుంది, ఔషధం అవుతుంది. అంచేత ఈ ఆహుతులు మనం వేస్తున్నప్పుడు, ఈ యజ్ఞ ప్రక్రియ మనం చేస్తున్నప్పుడు ఈ విధానాన్ని మీరు గుర్తుంచుకోండి, అవగాహన చేసుకోండి. మీరు చేతిలో తీసుకున్నటువంటి పదార్థము ఈ వేళతో తీసుకుంటారు. దీన్నే గోముద్ర అని కూడా అంటాం. మీకు మృగముద్ర అని కొన్ని చోట్ల చెప్తారు, గోముఖి ముద్ర అని కొన్ని చోట్ల చెప్తారు. ఇది ఆవులాగుంది కదా, దీన్ని ఇలా తీస్తాం, ఎడంచే కాదు కుడి చేత్తో ఇలా తీస్తాం మనం. ఇలా తీసుకోవాలి మీరు, హవన చెంచాతో తీసినట్టు. ఎంత వస్తే అంత. దేని మీద ఆధారపడి ఉంది ఇది? ఈ రెండు వేళ్ళు ఏంటి? సింపుల్ ఏమంటే పామిస్ట్రీ, శని సూర్యుడు దేంతో కలిశారు? శుక్రుడితో కలిశారు. ఆస్ట్రాలజీ తెలుసున్నటువంటి వాళ్ళకి ఈ మూడు గ్రహాల ఇంపార్టెన్స్ తెలుసు. ఇందులో రెండు గ్రహాలను ఉపయోగించుకోవటం లేదు మనం. ఈ మూడింటితో ఆహారాన్ని తీసుకుని అగ్నికి సమర్పణ చేస్తున్నాం మనం. ఆ ముద్ర తెలియాలి, ఈ ముద్ర యొక్క ఎఫెక్ట్ ఏమిటి, ఈ ముద్రని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం. మనకి తెలియకపోయినా ఎఫెక్ట్ వస్తుంది, అది కూడా మీరు గుర్తుంచుకోండి. మనం ఉపయోగించుకోలేకపోతే అది ఏదే విషయం, కానీ వచ్చిన ప్రాణశక్తిని గురువులు ఉపయోగించుకోగలరు. అంచేత మీరు చేసినటువంటిది వేస్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వేస్ట్ కాదు. మీకు తెలియకపోయినా మనకంటే చాలా సమర్థులైనటువంటి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు, కానీ తెలిస్తే మనకు అదొక తృప్తి, అదొక ఆనందము. రేపు మనం కూడా ఆ స్థాయికి ఎదగలుగుతాం. ఈ పదాన్ని ఇక్కడ చెప్తున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. ఇవహ యజ్ఞీయ భావసే హర్ పదార్థమే ఆహుతి కీ తరహ ప్రవిష్ట హువా, ఆ ప్రాణము యజ్ఞములో ఆహుతి వేయటానికి ఎలాగా వేస్తామో ప్రాణశక్తి అలాగా ఆ పదార్థంలో దూరింది అంటాడు. అంచేత మీరు తీసుకున్నటువంటి ఆ పదార్థం ఇలా చేయటంతో ప్రాణశక్తి వచ్చింది దానికి, దీనివల్ల ప్రాణశక్తి వస్తుంది. మృగవాహనము దిశలలో ఎవరికి మృగవాహనం? ఏ దిశలో ఉంటాడు? వాయువే కదా మన ప్రాణానికి సంకేతము. శ్వాస ఆడుతూ ఉంటే ప్రాణం ఉన్నట్టు, శ్వాస లేకపోతే. మరి ప్రాణము ఆడించటానికి దీనికి ఏ సంబంధం ఉంది? దానికి కావలసినటువంటి ఆసనం ఒకటి ఉంది, గోముఖాసనం అని. గోముఖాసనంలో ఈ ముద్రే పట్టాలి అసలు యాక్చువల్ గా. తర్వాత చూద్దాం, అది మీరు ప్రాక్టీస్ చేసుకోకండి. అది ఇంకంటే ఇంకా నేను అందులో ఎక్స్పర్ట్ కాలేదు, అంచేత నేను మీకు నాకు అవగాహన వచ్చింది చెప్తున్నాను. కానీ ఆసన ప్రాణాయామాలలో నాది చాలా తక్కువ అనుభవం, నిజం చెప్పాలంటే కొన్ని నెలల అనుభవం. జిందల్లో నేర్చుకున్నదే, కానీ కొంచెం తీవ్రంగా నేర్చుకున్నాను. మిగతా వాళ్ళలా కాకుండా పాపం వాళ్ళని గడగడలాడించాను, వాళ్ళ లైబ్రరీని గడగడలాడించాను. చివరికి వాళ్ళు దండం పెట్టేసి ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో తెలియదు మాస్టారు అన్నారు. తిట్టించాను వాళ్ళని, పాపం నాకేం తెలుసు పుస్తకాలు అక్కడ లేవని. నాకు ఆ పుస్తకాలు కావాలని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏవా పుస్తకాలు అన్నాడు, అక్కడ లేవు ఆ పుస్తకాలు. దాంతో నాకు బెంగ తగులుకుండే, నా పుస్తకాలు ఏమైపోతాయో. కాగిత మొక్కలు చదివాను నేను, అంతే ప్రాప్తి ఉందేమో, లేకపోతే అంతే కావాలేమో, మిగతా చదివితే భ్రష్టపట్టుతానేమో నేను. ఎందుకంటే పుస్తకాలు రాసిన వాడు కూడా తెలియకుండానే రాస్తాడు చాలాసార్లు. అంటే గోముఖాసనం గురించి చాలా జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోండి. పరమ పవిత్రమైనటువంటి ఆసనం అది. మీరు ఎలాంటి ఆహారం తీసుకున్నా దాన్ని పవిత్రం చేసేస్తుంది అది. అలా నేను గడ్డి తిని పవిత్రంగా అవుతాను, గడ్డి అంటే నా ఉద్దేశంలో జిందల భాషలో గడ్డి మంచిదే, మన భాషలో గడ్డి ఏంటి అంటే నూనెతో చేసినటువంటి పదార్థాలు, ఎండు మిరపకాయలు, చింతపండు మాత్రము దయచేసి వదిలేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ముట్టుకోకండి మీరు, లేకపోతే ఈ ఆసనాలు ప్రాణాయామాలు మీకు పెద్దగా ఉపయోగపడవు. అది ఎలా ఉంటుందంటే చిల్లున్న బకెట్తో మీరు తవ్వుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మీ ఓపిగా ఎన్ని బకెట్లు మీరు తోడుతారు, ఆ చిల్లులు మీరు మూసేసుకుని తోడండి. కానీ నాకు పెద్ద నా మీద నాకే ఒకసారి జాలేసిస్తుంది, నన్ను చూసి జాలి పడేవాళ్ళని చూస్తే ఏంటో పాపం ఈ వెళ్ళాడు ఏం తింటాడు. నన్ను చూసి దయచేసి జాలపడకండి, మీకు తెలియదు నేను మిమ్మల్ని చూసి ఎంత జాలి పడిపోతున్నాను. ఈ మధ్యనే అది, ఇదివరకు లేదా జాలి నాకు. నేను నేర్చుకున్న చెప్తూనే ఉన్నా కదా, ఇదివరకు నాకు లేదు, ఇది అసలు నాకు అవగాహన కూడా లేదు, వద్దనే అనుకునేవాడిని, అంత ఇంపార్టెంట్ కాదని అనుకున్నా నేను. కానీ దాని ఎఫెక్ట్ చూశాక ప్రతిదీ అవసరమే అనిపించింది. నిజంగా సంకల్పశక్తి ఉండి ఆహారం యొక్క ప్రభావాన్ని అంటే మనస్సు యొక్క ప్రభావాన్ని మీరు సంకల్పశక్తితో దాటివేయగలిగితే ఇంత తతంగాలు మీరు పడక్కర్లే. కానీ చాలా కష్టం. ఒకటది అంత కష్టపడి దాటడం ఎందుకు, వెర్రాళ్ళలాగా సులువైనటువంటి ప్రాసెస్ ఉంటే. ఆహుతి, ఆహుతి అనేది ఇంతగా నేను ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే, మీరు ఆహారం తీసుకునే ముందు రెండు అలవాట్లు ఖచ్చితంగా చేసుకోండి. ఒకటి, భోజనానికి కూర్చున్న తర్వాత మొదటి ముద్ద కలుపుకున్నాక లేచి నుంచుని బయటికి వెళ్ళి ఆ ముద్దని పెట్టి రండి. మళ్ళీ ఇంకోళ్ళ చేతిలో పెట్టకండి, అబ్బాయి చేతిలోనో కూతురు చేతిలోనో పిల్లవాడి చేతిలోనో పని మనిషి చేతిలోనో, మీరు చేయాల్సిన యజ్ఞం అది. ఆహారాన్ని బయట పెట్టండి. నాకు తెలియదు మీరు అది చెప్పినది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఈ రిజల్ట్స్ వస్తాయి తప్ప చేయకపోతే రావు. ఇది చేయాల్సిందే. మాకు వీలు పడదు మాస్టారు అంటే నేనేం చేయలేను. నమాజ్ వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఆఫీసెస్ లో ముస్లింస్, దానికోసం చచ్చినట్టు ఈ సెక్యులర్ దేశంలో బుద్ధి లేనటువంటి ఆ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి సెలవు ఇస్తారు. మేము నవరాత్రి పూజ చేసుకుంటా ఉంటే సెలవు ఇవ్వరు. మనం దద్దమ్మల్లాగా నపుంసకంలాగా చూస్తూ కూర్చుంటాం తప్ప ఒక్కడ మాట్లాడ్డు. నేను తిట్టేది తిట్టేది, నేను అందుకే టేప్ చేసి వినిపించిందయ్యాను. నేను మాత్రం ఏం చేయగలను, సమూహం ఏదైనా చేయగలదు, కానీ నేను ఒక్కడిని తిట్టి ఏం లాభం. కానీ తిట్టేది తిట్టేదే. వాళ్ళేమో చాలా గొప్పవాళ్ళ, నువ్వేమో తిండి తింటున్నప్పుడు ఒకసారి బయటకు వెళ్ళి ఆకలిగా ఉన్నటువంటి ఏదో ఒక ప్రాణి దాన్ని తింటుంది, దానికి పెట్టు భక్తితో అంటే చేయలేకపోతే ఇంకెందుకు ఈ కబుర్లంతా కూడా నటనేగా, చేయటం లేదుగా, చేయండి అది. రెండోది ఏంటి, మొదటిది ఇది, ఇది శృతి సాయి చెప్పింది. రెండోది నేను చెప్పేది అంటే మా గురుదేవులు చెప్పింది ఏంటంటే, నువ్వు తీసుకున్న ప్రతి ఆహారము కూడా ఆహుతిగా వేసుకో. అసలు మీరు భోంచేయటం మానేయండి, మీరు యజ్ఞం చేయటం మొదలెట్టండి. ప్రతి ముద్ద కూడా ఆహుతిగా వెళ్ళాలి. మొదటి ఐదు ముద్దలే కాదు, భలే నటన మొదలెట్టారు అందరూ కూడా. రాణి, ఇంకా రానివ్వండి, నేనే వద్దంటే రానివ్వండి. దయచేసి యజ్ఞీయ భావనతో కనుక ఆహారాన్ని తీసుకుంటే నువ్వు తిన్నటువంటి ఆహారము శ్రీకృష్ణుడు తిన్న ఆహారంలాగా దూర్వాసముని శిష్యుల యొక్క ఆకలిని కూడా రూపుమాపుతుంది. ప్రపంచంలో ఎవడూ ఆకలిగా ఉండడు. నువ్వు ఆ పని చేయగలిగితే చాలు, ఆ భావన ఉంటే చాలు. అది భావన రావటంలే, కనీసం ఆహారం తింటున్నప్పుడు గుర్తు చేసుకోండి. దాని తర్వాత ఆ మంత్రాలు ఉన్నాయి, అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ, అది నేర్చుకోండి. చాలా రకాలుగా మీరు నేర్చుకోవచ్చు. ఎప్పుడు కూడా మీరు ఆహారం ఇంకా తీసుకుంటూ ఉంటే మాట్లాడొద్దు, అసలు ఇంకా మాట్లాడొద్దు. మీరు యజ్ఞమే అది. అదే పైన చెప్పినటువంటి శ్లోకం కూడా, యజ్ఞైన యజ్ఞమైజంత దేవా, యజ్ఞముగా యజ్ఞముతో ఆ దేవతల్ని మనం తృప్తపరుస్తాం, మన శరీరంలో ఉన్నటువంటి దేవతల్ని. దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని చేయాల్సిందే. మీరు అంచేతే నేను చెప్పాను, ఆధ్యాత్మిక విజ్ఞానంలో నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు అంతా సాధనే. అంచేత గురుదేవులు చెప్పారు, సాధన చేయటానికి నేను చెప్పగలిగేటటువంటి అతి స్వల్ప కాలం ఏంటంటే 24 గంటలు. అంతకంటే నువ్వు తక్కువ చేస్తే అది సాధన అనిపించుకోదు అన్నారు ఆయన. నేను 3 గంటలు మంత్రజపం చేశానండి, 8 గంటలు మంత్రజపం చేశానండి, ఇది సాధన కాదు, ఉపాసన. ఇది ఉపాసన వేరు, సాధన వేరు. సాధన ఎలా ఉండాలి? 24 గంటలు ఉండాలి. మీరు నిద్రలో కూడా సాధన చేయాలి. ఆ స్థితి మనం అక్కడ రాసుకుందాం, పానీయంబులు ద్రావుచున్ గుడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగడి చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ సురారిసుతుడే తద్విషయం. ఇంకా ఈ విశ్వాన్ని మర్చిపోండి మీరు, వాడెలా చేస్తున్నాడు, వీడెలా చేస్తున్నాడు, మీరు ఈ లోకంలో పడిపోండి. మీరు ఏం చేసినా ఇదే. ఏ పని చేస్తున్నా మిమ్మల్ని పనిని ఏది మార్చుకోమని చెప్పటం లేదు. ఆధ్యాత్మికత, నీళ్లు తాగుతుంటే నీళ్లు తాగండి, ఆహారం తీసుకుంటుంటే ఆహారం తీసుకోండి, హాసలీల నిద్రాదులు చేయుస్తుంది, సినిమాలు చూస్తుంటే సినిమాలు చూడండి, టీవీ చూస్తుంటే టీవీ చూసుకోండి, అవేం మానమం లేదు. ఏం మారాలి? మీ యొక్క మానసిక స్థితి మారాలి, యజ్ఞీయ భావన ఉండాలి. ఇట్ ఈజ్ ఎ మెంటల్ స్టేట్, అదొక మానసిక స్థితి. ఆ స్థితిలో మీరు అన్ని చేసుకోవచ్చు. మీరు ఆ భావన కనుక మనకు అర్థమవుతే ఈ గాయత్రి మంత్ర ఉపాసన విధానాలు మనకి అర్థమవుతాయి. దానికి ఏమని చెప్పాను నేను, సౌర కుటుంబం అంటే ఏంటో చెప్పాను, కుటుంబం అంటే ఆధారపడుట అని చెప్పాను యజమాని మీద. ఇంకో దారి లేదు నీకు, కుటుంబంలో ఉన్నావంటే నువ్వు ఆధారపడి ఉండవలసినదే. నువ్వు ఎంత గొప్పవాడి అయిపోయినా ఆఖరికి దేవర్షి నారదుడితో సహా సూర్యుడి మీద ఆధారపడిన వాళ్లే. ఇమం వివస్వతే యోగం, అంచేత వాళ్ళందరూ కూడా సౌర కుటుంబంలోని సభ్యులే. ఈ సౌర కుటుంబంలో